209 210 అనేన యద్ భవేత్ కార్యం.
అనేన యద్ భవేత్ కార్యం.
తద్వదామి తవ ప్రియే.
తద్వదామి తవ ప్రియే.
లోకోపకారకం దేవి.
లోకోపకారకం దేవి.
లౌకికం తు విసర్జయేత్.
లౌకికం తు వివర్జయేత్.
లౌకిక ధర్మతో యాతి.
లౌకిక ధర్మతో యాతి.
జ్ఞానహీనో భవార్ణవే.
జ్ఞానహీనో భవార్ణవే.
జ్ఞానభావే చ యత్ సర్వం.
జ్ఞానభావే చ యత్ సర్వం.
కర్మ నిష్కర్మ శ్యామతి.
కర్మ నిష్కర్మ శ్యామతి.
గురు పాదారవింద స్మరణ పూర్వకమైనటువంటి ధ్యానం వల్ల ఏం ప్రయోజనం కలుగుతుందో దాన్ని గురించి ఓ పార్వతి నీకు తెలియజేస్తూ ఉన్నాను. గురు ధ్యానం లౌకికమైనటువంటి కార్యాలు, అవి ధర్మకార్యాలైనా పరోపకార కార్యాలైనా ప్రజోపయోగకరమైనటువంటిదైనా లోక కళ్యాణకారకమైన అన్నింటినీ కూడా వదిలి గురు చరణారవింద అమృతాన్ని గ్రోలాలి. దాని వలనే సర్వకర్మ బంధ విముక్తి, జీవ బ్రహ్మైక్యతకు దోహదమవుతుంది. అంటే మోక్షం కోసం, భగవంతుడి కోసం, పరమాత్మతో ఐక్యత కోసం ఈ ప్రపంచాన్ని తృణప్రాయంగా వదిలినటువంటి వాళ్ళు మాత్రమే మోక్షాన్ని అందుకున్నారు, శాశ్వత ఆనంద సాగరంలో ఓలలాడుతున్నారు. అలా కాకుండా జన్మ జన్మల నుంచి మనకు వచ్చినటువంటి అలవాటు ప్రకారం ఈ దేహం ప్రధానం, ఈ సుఖాలు లౌకికమైనటువంటి భోగాలు ప్రధానం, ఈ కుటుంబం ప్రధానం, సంపాదన ప్రధానం, అలాగనే మనం ఏదో మంచి చేసుకొని పుణ్యకార్యాలు చేసి స్వర్గభోగాలు అనుభవించి ఉత్తమ జన్మలు పొంది అలా చెయ్యాలి అనేటువంటి ఏ ఆలోచన అయితే ఉందో అదంతా ప్రపంచ సంబంధమైనటువంటి ఆలోచన, అదంతా దృశ్యానికి సంబంధించినటువంటి ఆలోచన. ఈ ఆలోచన ఏమవుతుంది అంటే పరమాత్మను అందుకోవటానికి మనం చేసేటువంటి కృషిలో మనకి ఆటంకం కలుగుతుంది అని పరమేశ్వరుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి పరమాత్మని అందుకోవాలంటే శాస్త్రాన్ని తెలుసుకోవాలా, వైరాగ్యాన్ని పొందాలా, గురు అనుగ్రహాన్ని పొందాలా. గురు అనుగ్రహాన్ని పొందాలంటే గురు పాద పద్మ మకరందాన్ని ప్రోలాలి. గురువు యొక్క పాదాలని స్మరిస్తూ నిత్యము ధ్యానిస్తూ ఉండాలి అని చెప్పారు గనక దానికి ఆటంకం కలగకుండా నీ ఏవైతే సమాజ సేవా కార్యక్రమాలు, పరోపయోగం పరోపకారమైనటువంటి కార్యక్రమాలు, లోక కళ్యాణకారకమైనటువంటి కార్యక్రమాలు, సత్కర్మలు అన్నింటినీ కూడా వదిలేయి అంటున్నాడు ఇక్కడ పరమేశ్వరుడు. ఎందుకంటే స్వస్వరూప స్థితిలో మనం నిలవాలి, శాశ్వతమైనటువంటి బ్రహ్మానంద సాగరంలో ఓలలాడాలి. దీనికోసం తప్పించేటువంటి మోక్షార్థులైనటువంటి వాళ్ళు, నాకు మోక్షమే కావాలి, ఈ జన్మ సార్థకం కావాలి, మళ్ళీ మళ్ళీ ఈ జన్మలు నేను ఎత్తకూడదు, మళ్ళీ మళ్ళీ ఈ దుఃఖాలు పడకూడదు, మళ్ళీ మళ్ళీ ఈ జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం అంటే ఈ దుఃఖాలతో నేను సహజీవనం చేయకూడదు, నేను శాశ్వతమైనటువంటి అఖండమైనటువంటి అనంతమైనటువంటి ఆనందంలో ఉండాలి, బ్రహ్మానందంలోనే ఉండాలి అని ఎవరైతే తీవ్రమైనటువంటి తపనతో ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు గురుపాద స్మరణ కోసం, గురుపాద స్మరణ పూర్వకమైనటువంటి ధ్యానం కోసం సర్వకర్మల్ని కూడా వదిలేయాలి. లౌకికమైనటువంటి వ్యవహారాల్లో మునిగి ఉన్నప్పుడు అతడు సత్కర్మల యందు ఆసక్తి చూపిస్తాడు. సాధారణమైనటువంటి జీవితం గడిపేటువంటి వాడు మోక్షం అంటే ఏమిటో తెలియనటువంటి వాడు, ఏనాడు కూడా గురువు దగ్గర నుంచి ఓ బోధ గ్రహించినటువంటి వాడు, శాస్త్రాలు తెలియనటువంటి వాడు, అటువంటి వాడికి లోకంలో ఉన్నటువంటి విషయాలే ప్రధానం. వీటి కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మంచి పనులు చేస్తుంటాడు, కొంతమంది చెడ్డ పనులు చేస్తుంటారు, కొంతమంది అవి ఇవి చేస్తుంటారు. ఇవి చేసినంత కాలము కూడా నీకు పరమాత్మ దూరం, పరమాత్మని అందుకోవటం ఏనాటికి కూడా కుదిరేటువంటి పని కానే కాదు. కనుక పరమాత్మని అందుకోవాలంటే ఇవి సత్కర్మలైనా సరే వీటిని వదిలి పరమాత్మను పట్టుకోవాలా. దీన్నే భగవద్గీతలో నేను చెప్పుకున్నావు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ. అన్ని ధర్మ కార్యాలు కూడా వదిలేయి, నన్ను ఒక్కడే పట్టుకో అని పరమాత్మే స్వయంగా చెప్పినటువంటి మాట. కాబట్టి లౌకికమైనటువంటి ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, పరోపకార్యాలు చేస్తే ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏమవుతుంది? జ్ఞానహీనుడై ఈ సంసార జన్మ మరణ చక్రంలో ఇరుక్కుంటాడు, అజ్ఞానంలో కూరుకుపోయి ఈ సంసార జన్మ మరణ చక్రంలో కూరుకుంటాడు. ఎలాగా? నువ్వు చేస్తున్న సత్కార్యాలు కదా, మంచి పనులే కదా, దాన ధర్మాలు కదా, పరోపకార కార్యాలు కదా, ఇవన్నీ పుణ్యకార్యాలు కదా. అవును, ఈ పుణ్యకార్యాలు చేస్తే నీకు పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే ఈ పుణ్యఫలం అనుభవించాలా, పుణ్యఫలం అనుభవించాలంటే మళ్ళీ జన్మెత్తాలా, జన్మెత్తితే మళ్ళీ కర్మలు చేస్తుంటావు, మళ్ళీ ప్రారంభం ప్రకారం అనుభవిస్తూ ఉంటావు, మళ్ళీ కర్మలు చేస్తే మళ్ళీ పుణ్యకర్మలు చేస్తే స్వర్గం, పాపకర్మలు అయితే నరకం, రెండు గనక చేస్తే మళ్ళీ ఈ లోకంలోకి రావాలి. ఏదైనా మొత్తం మీద మళ్ళీ 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 ఈ జన్మలు ఎత్తాలా. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశైనం అన్నట్లుగా మళ్ళీ 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 ఈ లోకంలోకి వచ్చి పడాల్సింది. కనుకనే అవి సత్కర్మలు కదా, పుణ్యకర్మలు కదా, మంచి కర్మలు కదా, వీటిని చేద్దాం అనేటువంటి ఆలోచన వదిలేసి దైవ సంబంధమైనటువంటి కర్మల్ని ఆచరించండి, దైవానికి దగ్గర అయ్యేటువంటి కర్మల్ని ఆచరించండి, జ్ఞానాన్ని పొందేటువంటి దానికి అనుకూలమైనటువంటి కర్మలేవో ఆలోచించండి. పరమాత్మకి దగ్గర కావాలి, కాబట్టి శాస్త్రాన్ని తెలుసుకోవాలి. కాబట్టి శాస్త్రాన్ని తెలుసుకోవటానికి మనకు వచ్చేటువంటి ఆటంకాలని అధిగమించి ఈ శాస్త్రం వైపుగా మనం నడవాల్సినటువంటి అవసరం. బ్రహ్మాది దేవతలకు కూడా అసాధ్యమైనటువంటి శాశ్వత అఖండ ఆనందాన్ని పొందాలంటే అద్భుతమైనటువంటి మానవ జన్మ వచ్చింది మనకి. బ్రహ్మాది దేవతలకి అవకాశం లేదు, కానీ మనకు అవకాశం ఉంది. కనుక మనం స్వస్థితిలో నిలవటానికి ప్రయత్నం చేస్తే చాలు, ఆ బ్రహ్మదేవుడి యొక్క స్థానానికి పైకి వెళ్తాం. పైకి కాదు, కిందకి కాదు, మొత్తం మీద ఆ స్థానం కంటే ఉన్నతోన్నతమైనటువంటి స్థితిలో ఉంటాం. కనుక ఆ స్వస్థితిలో నిలవాలి. స్వస్థితిలో నిలవాలి అని అంటే గురువు యొక్క అనుగ్రహం కావాలి. గురువు అనుగ్రహంతోనే మనం నేర్చుకున్నటువంటి జ్ఞానం మనకి అనుభవానికి వస్తుంది, నేను బ్రహ్మాన్ని అనేటువంటి అనుభవం కలుగుతుంది. కనుక ఈ గురు పాదారవింద ధ్యానం, గురు సేవ, గురు పూజ, గురు మంత్ర జపం ఇవన్నీ కూడా తప్పనిసరి. అందుకనే గురుగీతలు చెప్పి ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురో పదం, మంత్రమూలం గురోర్ వాక్యం, మోక్షమూలం గురు కృప. కాబట్టి గురు కృప ఉండాలంటే మోక్షం పొందాలంటే గురుకృప ఉండాలి. గురుకృప ఉండాలంటే ఇలా గురువుని ఆశ్రయించవలసిందే. వీటికి ఆటంకం కలగకుండా ఉండాలి. వీటికి ఆటంకం కలిగించేవే మనం చేసేటువంటి కర్మలు. అవి మంచి కర్మలు కావచ్చు, చెడ్డ కర్మలు కావచ్చు. చెడ్డ కర్మలు అయితే ఏమైనా ఆటంకం ఏమో కానీ మంచి కర్మలు అయితే ఆటంకం ఏమంటే మంచి కర్మలైనా ఆటంకమే. మంచి కర్మలు కనుకైతే 10 మంది ప్రశంసిస్తారు, మళ్ళీ మళ్ళీ ఆ మంచి పనులు చేయాలనిపిస్తుంటుంది, మళ్ళీ అందులో ఇరుక్కుపోతూ ఉంటాం. అందుకనే అన్ని కర్మలు కూడా వదిలివేయవలసిందే. కనుక వీటితో ఆత్మభావన, ఆత్మానుసంధానం మర్చిపోకుండా ఉండాలంటే అన్ని లౌకికమైనటువంటి కార్యాలని విడిచిపెట్టాలి. అదే సర్వధర్మాన్ పరిత్యజ్య. ఇది ఫైనల్గా పరమేశ్వరుడు చెప్పినటువంటి మాట. అంటే ఏ సందేహం ఉన్నా ఇక్కడే విచారణ చేసుకో, ఎక్కడా కూడా నీ మనసులో సందేహం అనేటువంటి ముళ్ళు ఉండకూడదు. దాన్ని తీసేసి పూర్తిగా పరమాత్మ వైపుకు తిరుగు అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఇక్కడి నుంచి ఇప్పుడు గురుగీత మహాత్సం, గురుగీత శ్రవణ ఫలం అన్ని కూడా రాబోతా ఉన్నాయి. మరి వాటిని తెలుసుకుందాం. 211వ శ్లోకం చూడండి. ఇమాంతు భక్తి భావేన,
ఇమాంతు భక్తి భావేన,
పఠే ద్వై శృణుయాదపి,
పఠే ద్వై శృణుయాదపి,
లిఖిత్వా యత్ ప్రదానేన,
లిఖిత్వా యత్ ప్రదానేన,
సర్వం ఫలమశ్నుతే,
తత్సర్వం ఫలమశ్నుతే,
ఇమాంతు భక్తి భావేన,
ఇమాంతు భక్తి భావేన,
పఠే ద్వై శృణుయాదపి,
పఠే ద్వై శృణుయాదపి,
లిఖిత్వా యత్ ప్రదానేన,
లిఖిత్వా యత్ ప్రదానేన,
తత్సర్వం ఫలమశ్నుతే,
తత్సర్వం ఫలమశ్నుతే.
ఇమాంతు ఈ గురుగీత గ్రంథాన్ని భక్తిభావేన పరమభక్తితో పఠేత్ శృణుయాత్ అపి, పఠేత్ పఠించిన అంటే చదివిన, ఈ గురుగీత గ్రంథాన్ని భక్తి భావనతో చదివిన, శృణుయాత్ విన్న అంటే ఎవరన్నా మహాత్ముడు చెబుతూ ఉంటే శ్రవణం చేసిన, లేదా యత్ లిఖిత్వ ప్రధానైన దీన్ని వ్రాసి పరమ భక్తునికి ఎవరికైనా ఇస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తత్సర్వం ఫలం అశ్నుతే, ఆ సంపూర్ణ ఫలితాన్ని పొందుతారు. కనుక ఇక్కడ మూడు విషయాలు, ఈ గురుగీత గ్రంథాన్ని భక్తితో పఠించిన, లేదా ఎవరైనా చెబుతూ ఉంటే విన్నా, లేదా ఈ గురుగీత గ్రంథాన్ని రచించి ఎవరికైనా భక్తుడైనటువంటి వాడికి ఇచ్చిన, ఈ మూడు కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి అంటున్నారు. కనుక ఈ గురుగీత గ్రంథాన్ని గురుస్వరూప భావంతో, ఈ గురుగీత గ్రంథం అంటే గురువే, ఇది గురుస్వరూపమే అనేటువంటి భావంతో, పరమభక్తితో అర్థం చేసుకుంటూ చదవాలి. లేదా ఏ మహాత్ముడైనా ప్రవచనం చేస్తున్నప్పుడు భక్తి శ్రద్ధలతోటి సూక్ష్మ బుద్ధితోటి వినాలి. అప్పుడు ఫలితం తప్పనిసరిగా కలుగుతుంది. ఏం ఫలితం కలుగుతుంది అంటే, ఈ గురుగీతా గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్ని భక్తి భావనతోటి ఇతరులకి అర్థమయ్యే విధంగా వ్రాసి ఆ భక్తులైనటువంటి వారికి ఇస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాంటి ఫలితం చదివిన వారికి విన్నవారికి కూడా కలుగుతుంది. గురుగీత గ్రంథాన్ని మనంతట మనంగా మొత్తం రాసి ఇవ్వాలంటే కష్టం, అది కొద్దిమందికే సాధ్యం. కానీ గురుగీత గ్రంథాన్ని మనం ఎవరికైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదా చదవచ్చు, లేదా ఎవరిని చెబుతుంటే అన్నిటికంటే తేలిక వినొచ్చు. ఇందులో ఏది చేసినా సరే ఫలితం ఏమిటా? ఫలితం భవ వినాశిని, అది ఫలితం. భవ వినాశిని, అజ్ఞానం నాశనం అయిపోతుంది, మనలో ఉన్నటువంటి అజ్ఞానం నాశనం అయిపోతుంది. గురుగీత గ్రంథాన్ని పఠించిన, శ్రవణం చేసిన, ఈ గ్రంథాన్ని ఎవరికన్నా బహూకరించిన, ఈ మూడిట్లో ఏ పని చేసినప్పటికీ మనలో అజ్ఞానం నశించిపోతుంది. అయితే ఈ మూడు పనుల్ని కూడా పరమభక్తితో చేయాలి, అది మాత్రం మర్చిపోకూడదు, పరమభక్తితో చెయ్యాలి. కాబట్టి గురుగీత గ్రంథం మనకి ఏం ప్రసాదిస్తుంది? జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కనుక ఈ జ్ఞానం అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది, అందుకనే భవ వినాశిని అంటున్నారు. అజ్ఞానం అంటే ఏమిటండి? మన యథార్థ స్వరూపం మనకి తెలియకుండా ఉండటమే అజ్ఞానం. మన యథార్థ స్వరూపం పరమాత్మ అని మనకి తెలియకుండా ఉండటమే అజ్ఞానం. అందువల్ల మన స్వరూపం మనకి తెలియదు కనుక మనం ఏం చేస్తున్నాం? కర్మలు చేస్తున్నాం, దానివల్ల కర్మబంధాలు, దానివల్ల మళ్ళీ మళ్ళీ జన్మలు, ఆ జన్మల్లో దుఃఖాలు, జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం, ఇంకా దుఃఖ దుఃఖాలు, ఈ అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించుకొని జ్ఞానాన్ని పొందాలంటే దానికి ఒక్కటే మార్గం ఈ గురుగీత గ్రంథం. దీనిని చదివినా విన్నా లేదా వ్రాసినా పరమ భక్తులకి ఇచ్చినా ఏం చేసినప్పటికీ కూడా ఇది అజ్ఞాన నాశనం చేసేటువంటిది. అజ్ఞాన నాశనం అనేటువంటి ఫలితం మనకు కలుగుతుంది. ఇందులో చదవటం కష్టం ఎవరికైనా, చాలామందికి చదవటం కష్టం, కొంతమందికి చదవటం బాగా అలవాటు, వాళ్ళకి తేలిక. వినటం అయితే న్యాయంగా అందరికీ తేలిక, అందరికీ సాధ్యం. గురుదేవునికి పరమ భక్తులయ్యేటువంటి అదృష్ట ఫలం కలుగుతుంది. ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సింది. గురువుకి పరమ భక్తులు కావాలంటే ఇది ఒక అద్భుతమైనటువంటి మార్గం. అంతేకాదు, ఒకవేళ ఈ జన్మలో గురువు లభించకపోయినటువంటి వాళ్ళు, గురువు లభించలేదు వాళ్ళకి, గురువు కోసం తప్పిస్తున్నారు అలాంటి వాళ్ళు, తర్వాత జన్మలోనైనా ఒక సద్గురువుని యొక్క సాన్నిధ్యాన్ని పొందాలంటే తప్పకుండా ఈ గురుగీతని పఠించాలి. అంటే అజ్ఞాన నాశనానికి ఉపయోగపడే జ్ఞాన ప్రధానమైనటువంటి గురుగీతని పఠించాలి. ఈ విషయంలో మనకి భగవద్గీత కూడా ఒక ప్రమాణం. ఎందుకంటే భగవద్గీతలో చెప్పారు, శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్త శుభాన్ లోకాన్ ఆప్నుయాత్ పుణ్యకర్మణాం. ఎవరైతే శ్రద్ధతో అసూయ లేకుండా ఈ జ్ఞానాన్ని కేవలం వింటారో అటువంటి వాళ్ళు కూడా పుణ్యకర్మలు ఆచరించినటువంటి వాళ్ళు పొందేటువంటి స్వర్గాది లోకాలను పొంది అనేకమైన శుభాలను పొందుతారు. అంటే దీన్ని కేవలం వింటే చాలు, ఆ స్వర్గాది భోగాలతో సహా ఉత్తమమైనటువంటి జన్మని పొందుతారు. ముందు స్వర్గలోకాలు, ఆ తర్వాత ఉత్తమ జన్మలు. ఆ ఉత్తమ జన్మల్లో గురువు లభించటం, గురువు లభించినందువల్ల ఆత్మజ్ఞానం. కాబట్టి ఈ గురుగీత కేవలం తాము తెలుసుకోవటం మాత్రమే కాదు, ఇతరులకు కనుక ప్రసాదించినట్లయితే ఫలం ప్రాప్తిస్తుంది. కనుక ప్రసాదించడం అంటే గురుగీత గ్రంథాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, గురుతత్వాన్ని కూడా బోధించాలి. ఎందుకంటే మనం గ్రంథాన్ని కనుక ఇస్తే చాలామంది తీసుకుంటారు, అందరు తీసుకుంటారు, ఎవరు వద్దన్నారు. ఎందుకంటే ఫ్రీగా కదా ఇస్తుంది, తీసుకొని అటు పడేద్దాం అనుకుంటారు. కానీ వాళ్ళకి ఆ గురుతత్వాన్ని తెలియజెప్పాలి, ఆ గురుగీతా గ్రంథాన్ని చదవాలనేటువంటి ఆలోచన వాళ్ళకి కలిగించాలి. అదిగో అలా చెయ్యాలి అని ఈ గురుగీతా గ్రంథ ప్రాధాన్యతని మనకి ఈ శ్లోకంలో చెప్పారు. కాబట్టి గురుగీతా గ్రంథాన్ని పఠించినా లేదా విన్నా లేదా రచించినా లేదా గ్రంథాన్ని ఎవరికన్నా ఇచ్చినా అది నీకు చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఇదంతా పరమ భక్తులైనటువంటి వాళ్ళు. మరి ఈ గురుగీత జప ప్రాధాన్యత ఏమిటి? ఈ గురుగీతని జపిస్తే ఎటువంటి ప్రాధాన్యత కలుగుతుంది, ఎటువంటి ఫలితం కలుగుతుంది అంటే దాన్ని 212 శ్లోకంలో చెప్తున్నారు. 212 చూడండి.
గురుగీతామిమాం దేవీ, గురుగీతామిమాం దేవీ,
హృది నిత్యం విభావయ,
హృది నిత్యం విభావయ,
మహావ్యాధిగతైర్ దుఃఖైః,
మహావ్యాధిగతైర్ దుఃఖైః,
సర్వదా ప్రజసేన్ముదా,
సర్వదా ప్రజసేన్ముదా,
ప్రజపేన్ముదా, సర్వదా ప్రజపేన్ముదా,
సర్వదా ప్రజపేన్ముదా,
గురుగీతామిమాం దేవీ,
గురుగీతామిమాం దేవీ,
హృది నిత్యం విభావయ,
హృది నిత్యం విభావయ,
మహావ్యాధిగతైర్ దుఃఖైః,
మహావ్యాధిగతైర్ గతైర్ దుఃఖైః,
సర్వదా ప్రజపేన్ముదా,
సర్వదా ప్రజపేన్ముదా.
దేవి ఓ పార్వతి, ఇమాం గురుగీతాం, ఈ గురుగీతని హృది నిత్యం విభావయ, నీ మనస్సులో నిత్యము ధ్యానించు, భావించు, విభావయ, ప్రతినిత్యము కూడా దీన్ని మనసులో భావించు, జపించు. ఎట్లా? మహావ్యాధి గతై దుఃఖై, ఏమైనా గొప్ప వ్యాధులు కనుక ఉన్నట్లయితే గొప్ప దుఃఖం కలుగుతుంది మనకు. అటువంటి దుఃఖంలో కూడా సర్వదా ముదా ప్రజపేత్, ఎల్లప్పుడూ కూడా సంతోషంతో చక్కగా జపించు. అంటే వ్యాధులతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని జపించండి అంటున్నారు. అంటే దానికి కారణం ఏమిటంటే ఆ వ్యాధులు కూడా నయమైపోతాయి అనేటువంటి భావన. కనుక ఓ పార్వతి, ఈ గురుగీతని హృదయంలో ఆ గురుస్వరూపాన్ని నిలుపుకొని నిత్యము ధ్యానిస్తూ ఉండు, దానివల్ల సకల శుభాలు కలుగుతాయి. దీనివల్ల గురుస్వరూప బ్రహ్మతత్వం చక్కగా ప్రకాశిస్తుంది. నిత్యము గనక దీన్ని ధ్యానిస్తే ఆ గురుస్వరూపం ప్రకాశిస్తుంది. నిజంగా ఇందులో ఉపదేశించింది ఏమిటి? శుద్ధ పరబ్రహ్మతత్వాన్ని, పరబ్రహ్మతత్వాన్ని ఈ గురుగీతలో చెప్పింది. ఈ ఉపదేశం పార్వతీదేవికి చేయటం జరిగింది. కనుక ఈ గురుగీత గ్రంథాన్ని దేవీస్వరూపం అని కూడా అంటారు. ఈ గురుగీత గ్రంథాన్ని పార్వతీదేవికి చెప్పటం వల్ల పరమేశ్వరుడు దీన్ని దేవీస్వరూపం, ఈ గురుగీతని దేవీస్వరూపం అంటారు. ఒకవేళ మహావ్యాధులు సంభవించి గొప్ప దుఃఖం కలిగినా ఈ గురుస్వరూపం నశించేది కాదు. అటువంటి గురు తత్వం బ్రహ్మస్వరూపం నేనే గనక సంతోషంతో ఈ గురుగీతని పఠించాలి అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఏమిటి దీని జపం వల్ల ఫలితం అంటే మహావ్యాధి దుఃఖాలు తాపాలు అన్నీ తక్షణమే తొలగిపోతాయి. నిజంగా పరమభక్తితో ఈ గురుగీత జపం, ఈ గురుగీత ధ్యానం చేసినట్లయితే మహావ్యాధులు కూడా తగ్గిపోతాయి, అలాగే మన తాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే ఆ దుఃఖాలు తాపాలు ఉన్నప్పుడు ఈ గురుగీత గ్రంథం మనకి రక్షణ కవచంలాగా ఉంటుంది. అంటే దుఃఖాలు మన లోపలికి రాకుండా అడ్డుకునేటువంటి రక్షణ కవచం గురుగీత. ఇదే మనం తెలుసుకోవాలి. ఈ గురుగీత గ్రంథాన్ని ఇంకా చక్కగా తెలియజేయటం కోసం గురుగీతలో ఉన్నటువంటి ప్రతి అక్షరం యొక్క ప్రాధాన్యతని, ప్రతి అక్షరం యొక్క మహత్యాన్ని పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు. తర్వాత శ్లోకంలో 213వ శ్లోకం గురుగీత గ్రంథాన్ని గురించి చెప్పారు, గురుగీత ధ్యానము జపము గురించి చెప్పారు, ఇప్పుడు గురుగీతలో ఉన్నటువంటి ప్రతి అక్షరం గురించి తెలియజేస్తా ఉన్నారు. 213వ శ్లోకం. గురుగీతాక్షరైకైకం,
గురుగీతాక్షరైకైకం,
మంత్రరాజమిదం ప్రియే,
మంత్రరాజమిదం ప్రియే, అన్యేచ వివిధ మంత్రాః
కలాం నార్హంతి షోడశీం,
కలాం నార్హంతి షోడశీం.
గురుగీతాక్షరైకైకం,
గురుగీతాక్షరైకైకం,
మంత్రరాజమిదం ప్రియే,
మంత్రరాజమిదం ప్రియే,
వివిధ మంత్రాః,
అన్యే చ వివిధ మంత్రాః,
కలాం నార్హంతి షోడశీం,
కలాం నార్హంతి షోడశీం. నమస్కారం గురుగారు.
ఓ పార్వతి, ఇదం గురుగీత, ఈ గురుగీతలో ఉన్నటువంటి అక్షరం ఏకైకం, ఒక్క అక్షరం. అంటే ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి అక్షరాలన్నింటిలో ఒక్క అక్షరం మంత్రరాజం, మంత్రాలన్నింటిలోకి శ్రేష్టమైనటువంటిది. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. గురుగీతలో ఉన్నటువంటి ప్రతి మంత్రంలో, ప్రతి శ్లోకంలో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరం అది శ్రేష్టమైనటువంటి మంత్రాల కన్నా కూడా గొప్పదైనటువంటిది. వివిధ అన్యే మంత్రాహ, ఇతరమైనటువంటి మంత్రాలు అనేకం ఏ ఉన్నప్పటికీ కూడా షోడశీం కళాం నా అర్హంతి. షోడశీం కళాం నా అర్హంతి, పదహారవ వంతు కూడా సమానంగా అంటే మిగిలినటువంటి మంత్రాలన్నీ కూడా ఈ గురుగీతా గ్రంథంలో ఉన్నటువంటి ఒక్క అక్షరంలో ఉన్నటువంటి పదహారవ వంతు కూడా సమానం కావు అంటున్నారు. అంటే ఆ ప్రకారంగా చెబితే ఈ గురుగీతా గ్రంథంలో ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా మంత్రపూర్వకమైనటువంటివని మనకి చక్కగా అర్థమవుతుంది. గురుగీతా శ్లోకంలో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరం సామాన్యమైనటువంటి మంత్రం కాదు, మంత్రాల్లో శ్రేష్టమైనటువంటి మహామంత్రం అని ఓ పార్వతి తెలుసుకో అంటున్నాడు పరమేశ్వరుడు. అటువంటి ఏకాక్షర మహామంత్రంతో సమానమైనటువంటి మంత్రం ఇంకా ఏదీ లేదు. ఎందుకని, ఇతరమైనటువంటి మంత్రాలు ఏవైనా సరే ఈ ఒక్క అక్షరంలో, ఒక్క అక్షరమైనటువంటి మంత్రంలో పదహారో వంతు కూడా సాటి రావు. అంటే గురుగీతలో ఉన్నటువంటి ఏకైక అక్షర మంత్రంతో పదహారో వంతు కూడా ఈ మంత్రాలు ఏవి సరిపోవు. అంటే దీని ఫలితంలో, అంటే గురుగీతని పఠించటం వల్ల, గురుగీతని శ్రవణం చేయటం వల్ల, గురుగీతా శ్లోకాలని భావించటం వల్ల, జపించటం వల్ల, ధ్యానించటం వల్ల కలిగేటువంటి ఫలితంలో పదహారో వంతు కూడా అన్య మంత్రాల ఫలితాలు రావు అంటున్నారు. కనుక అనంతమైనటువంటి జ్ఞాన ఫలాన్ని అందించేటువంటిది ఈ గురుగీతా గ్రంథం. చిత్త భ్రమకి కారణమయ్యేటువంటి మంత్రాలే అన్యమైనటువంటి మంత్రాలు. కనుక ఈ గురుగీత మహాపవిత్రమైనటువంటిది, జ్ఞానస్వరూపమైనటువంటిది, అనంత ఫలదాయకమైనటువంటిది, సకల సౌఖ్యప్రదమైనటువంటిది, అమంద ఆనంద పరిపూర్ణమైనటువంటిది, శివం శాంతం అని తెలుసుకో అంటున్నాడు పరమేశ్వరుడు. ఇది గురుగీత గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి శ్లోకం యొక్క ఆధిక్యత ఏమిటో పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు. మరి గురుగీతా గ్రంథాన్ని, ఈ గురుగీతా జపం చేస్తే మనకు వచ్చేటువంటి రెండు ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు ఏమిటి? దాన్ని 214 శ్లోకంలో చెప్తున్నారు. 214 శ్లోకం చూడండి. అనంత ఫలమాప్నోతి,
అనంత ఫలమాప్నోతి
గురుగీతా జపేనతు,
గురుగీతా జపేనతు
సర్వపాపహరా దేవీ,
సర్వపాపహరా దేవీ
సర్వదారిద్ర్యనాశిని,
సర్వదారిద్ర్యనాశిని
అనంత ఫలమాప్నోతి,
అనంత ఫలమాప్నోతి
గురుగీతా జపేనతు,
గురుగీతా జపేనతు
సర్వపాపహరా దేవీ,
సర్వపాపహరా దేవీ
సర్వదారిద్ర్యనాశిని,
సర్వదారిద్ర్యనాశిని. నమస్కారం గురు.
చక్కగా రెండు విషయాలు కూడా మనకి బాగా అర్థమయ్యేటువంటి పద్ధతిలో ఈ శ్లోకంలో చెప్పారు. సర్వపాపహర, సర్వ పాపాలని హరించేది, సర్వ దారిద్ర్య నాశిని, సమస్త దరిద్రాలని కూడా నశింపజేసి. చక్కగా రెండే రెండు పదాలు. దేవి ఓ పార్వతి, గురుగీత జపేన, గురుగీతను గనక జపించినట్లయితే, ఈ గురుగీతను జపించటం వల్ల అనంత ఫలం ఆప్నోతి, అనంతమైనటువంటి ఫలితం కలుగుతుంది, అపరిమితమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఇంత అంత అని చెప్పడానికి వీలు లేకుండా అనంత, ఇన్ఫినిట్ అంటున్నారు. అనంతమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఏమిటి ఆ ఫలితం అని అంటే సర్వపాపహర, అన్ని పాపాలని కూడా హరించేది సకల దారిద్ర్య నాశిని, అన్ని దరిద్రాలని కూడా నశింపజేసి. కనుక ఈ గురుగీత జపం ఎలాంటిది, అనంత ఫలాన్ని ఇచ్చేది. అనంత ఫలం అంటే మనకేమో, మనకి బాగా అర్థం కావాలంటే అర్థమయ్యేది ఇదిగో సర్వ పాపాలు హరించేది, అన్ని దరిద్రాలని పోగొట్టేది, ఇదైతే మనకి బాగా అర్థం అవుతుంది. కనుక ఈ గురుగీతను జపించటం వల్ల ఎంత అని చెప్పడానికి వీలు లేనటువంటి ఫలితం, పరిమితి లేనటువంటి ఫలితం, అపరిమితమైనటువంటి ఫలితం తప్పనిసరిగా కలుగుతుంది. అయితే ఈ గురుగీతా గ్రంథాన్ని జపించటం అంటే అర్థం ఏమిటి? ఇది తీసుకోవాలి. జపం అంటే మాల తీసుకొని శ్లోకాలన్నింటినీ జపించాలా? ఏమండి, రోజు 350 శ్లోకాలు రోజు జపం చేయాలండి, మీరేం పోయింది చెబుతారు? ఒక మాలకి 108 కోసలు అంటే 108 సార్లు ఈ 350 చేయమంటారా, లేకపోతే ఇట్టాటి మాల రోజుకు ఒక 10 చేయమంటారా? ముందుగానే మనకి నీరసం వచ్చేస్తుంది. కనుక అది కాదు, మాల తీసుకొని మొత్తం 350 శ్లోకాలు చదివి ఒక్క పూస తిప్పి మళ్ళీ 350 చదివి మళ్ళీ పూస తిప్పితే ఆ రోజంతా కూడా తావు. కనుక ఈ గురుగీత జపం అంటే ఏమిటో తెలుసుకోవాలి. అన్ని శ్లోకాల యొక్క లోతైనటువంటి భావాలు, ఈ శ్లోకాలన్నింటికీ వెనక లోతైనటువంటి భావాలు కొన్ని ఉన్నాయి. ఆ భావాలన్నీ తెలుసుకోవటం, ఆచరించటం, గురుగీతలో ఏం చెప్పారో, మనం ఎలా నడుచుకోవాలని చెప్పారు, ఒక గురువుని ఎట్లా ఆశ్రయించాలని చెప్పారు, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటం ఎట్లా అని చెప్పారు, వాటన్నిటినీ మనం గుర్తు చేసుకోవటం, ఆచరించటం, ఇదే నిజమైనటువంటి జపం. కనుక ఇటువంటి జపాన్ని కొనసాగించమని పరమేశ్వరుడు ఇక్కడ తెలియజేస్తుంది. కనుక ఓ సద్గురువుని ఆశ్రయించటం, గురు అనుగ్రహాన్ని పొందటం, గురు తత్వాన్ని తెలుసుకోవటం, గురువు పట్ల శ్రద్ధ భక్తి కలిగి ఉండటం. శ్రద్ధ అంటే విశ్వాసం, నమ్మకం అంటే గురువుని నువ్వు ఆశ్రయించి ఆ గురువు నాకు సరైనటువంటి మార్గనిర్దేశనం చేయగలుగుతాడని పూర్తిగా నమ్మిన తర్వాత ఆ గురువుని పూర్తిగా ఆశ్రయించి అప్పుడు ఆ గురువు పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి. అలాగనే గురు సేవ చెయ్యాలి, గురు పూజ చెయ్యాలి, ఇవన్నీ కూడా ఆచరించినట్లయితే అదే గురుగీత జపం. జపం అన్నారు కదని మాల తెప్పాలని అనుకోబాక, ఈ జపం మాలతో సంబంధించింది కాదు, ఇది ఆచరణకి సంబంధించినటువంటి జపం. కనుక ఇలా కనుక చేస్తే గొప్ప జ్ఞానాన్ని, నశించినటువంటి జ్ఞానాన్ని పొందుతారు. చేయకూడని పనులు చేసినటువంటి మహాపాపాత్ముణ్ణి కూడా పరిశుద్ధుణ్ణి చేసి పరమాత్మకి దగ్గర చేస్తుంది గురుగీత. ఎటువంటి పాపాత్ముడైనా ఈ గురుగీతను గనక ఆశ్రయించి ఈ గురుగీతలో చెప్పినటువంటి విధంగా జపిస్తే, అంటే గురువుని ఆశ్రయించి పూజించి సేవించి ఉన్నట్లయితే ఖచ్చితంగా దానివల్ల అటువంటి పాపాత్ముడైనటువంటి వాడు కూడా పరమాత్మకి దగ్గర అవుతాడు. అంటే చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. సర్వ పాప హరం అన్నారు కదా, అన్ని పాపాలు హరిస్తాయని. కాకపోతే ఓ నా పాపాలు హరించాలి కాబట్టి గురుగీతని నేను నమ్ముతానండి, విశ్వసిస్తానండి, గురువుని పూజిస్తానండి, మళ్ళీ పాపాలు చేస్తాను మళ్ళీ వస్తా, మళ్ళీ పాపాలు చేస్తాను మళ్ళీ వస్తా అనేవాడికి కాదు, మనపూర్వకంగా మనస్ఫూర్తిగా చేసినటువంటి పాపాలకి పశ్చాత్తాపం చెంది మళ్ళీ అలాంటి పాపాలు చేయకూడదని నిశ్చయించుకొని ఆ చేసినటువంటి పాపాలని వీలైతే సరిచేసుకొని ఇప్పుడు పూర్తిగా పరమాత్మ యందు మనస్సుని లగ్నం చేసి ఆ పరమాత్మ వైపుకే తిరగాలి అని అనుకున్నటువంటి వాడు ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువుని నమ్మి ఆ గురువుపై భక్తితో ఆయన్ని సేవించి పూజించినట్లయితే అప్పుడు ఈ జపం పూర్తయినట్లు అతడి పాపాలు రద్దయిపోతాయి, అలాగనే అనేకమైన దరిద్రాలు కూడా పోతాయి. అది ఇక్కడ మనం తెలుసుకోవాలి. దరిద్రాలు పోతాయి అంటే సంపదలతో తొలతుగేట్లు చేస్తాయి. సంపదలతో తొలతూగటం అంటే 10 కోట్లు ఉన్నవాడికి 100 కోట్లు, 100 కోట్లు ఉన్నవాడికి 1000 కోట్లు, 1000 కోట్లు ఉన్నవాడికి 100,000 కోట్లు అని కాదు. తనకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం చక్కగా గడిచిపోవటానికి హాయిగా జరిగిపోతుంది. అది ఒక్కటి ఎవడైనా సరే కోరుకుంటే హాయిగా ఆనందంగా ఉంటుంది. కానీ వెనకేయాలనుకుంటే వెనక్కి పోతాం. వీడిని వెనకేస్తుంటాడు పరమాత్మ. చాలా సంపాదించి వెనకేయాలనుకుంటే భగవంతుడు వీడిని వెనకేస్తూ ఉంటాడు. అందుకని భగవంతుడిని మాత్రం వదిలిపెట్టకూడదు. దీనికోసం భగవంతుడిని వదిలిపెట్టకూడదు. భగవంతుడి కోసం దీన్ని వదిలిపెట్టు. కనుక గురుభక్తి కలిగినటువంటి వారు కేవలం ఈ గురుగీత జపంతో తరిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పి, ఇంకా ఈ గురుగీత జప ఫలితం ఏమిటో ఇంకా చెప్తున్నారు. అంటే గురుగీత జప ఫలితం, ముందు జపం అంటే ఏమిటో అది మొత్తం మన మనలో ఉండాలి. గురుగీత జపం అంటే గురుగీతలో చెప్పినటువంటి విధంగా గుర్తుంచుకొని నడవటం, అదే గురుగీత జపం. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. గురుగీత జపం అంటే గురుగీతలో గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి శిష్యుడికి ఏదైతే సూచనలు ఇచ్చారో, ఏవైతే సలహాలు ఇచ్చారో, ఆ సలహాల ప్రకారం నడుచుకోవటమే జపం. అంటే గురువుని ఆశ్రయించాలి, ఒక సద్గురువుని ఆశ్రయించాలి, శాస్త్రాన్ని శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిరుధ్యాసనం చేయాలి, వాటితో పాటుగా గురు అనుగ్రహాన్ని పొందాలి. ఆ అనుగ్రహాన్ని పొందటానికి గురుగీతలో చెప్పినట్టుగా గురు పాదపూజ, గురు మంత్రజపం, గురు సేవ ఇవన్నీ వాడు చేస్తూ గురు ధ్యానంతో ఆ గురు అనుగ్రహాన్ని పొందాలి. ఇదే జపం. నేను ఇంతకుముందు చెప్పిన ఈ పద్ధతిలో చెప్పి దాని ఫలితాన్ని మనకి ఫలశ్రుతి ఫలితాన్ని చెప్తున్నారు. ఫలితాన్ని చెబితే చేద్దామండి అని మనకు అనిపిస్తుందేమో అని. న్యాయంగా వేదాంతంలో ఫలితాలు చెప్పటం ఉండదు, కానీ ఇది పౌరాణిక గ్రంథం కాబట్టి అందుకని దీంట్లో ఫలశ్రుతిని కూడా చెబుతున్నారు. మరి ఇంకా ఈ జప ఫలం ఏమిటో మరి 215వ శ్లోకంలో కూడా చెప్తున్నారు. దాన్ని మనం రేపు చెప్తాం.